దేవతలంతా హనుమంతునికి వరాలు ఇచ్చారు. ఆ వరాలు వచ్చినప్పటికీ బాలుడిగా ఉన్నప్పుడే అనేకమైనటువంటి అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఉన్నాడు. అక్కడున్నటువంటి ఋష్యాశ్రమాల్లోకి వెళ్ళి వాళ్ళకి చాలా బాధ కలిగిస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క వస్త్రాలని చింపేయటం, ఆ ఆజ్యాన్ని ఆర్పేయటం, అంటే మేము ఈ హోమం చేస్తూ ఉన్నప్పుడు హోమాగ్ని ఆర్పేయటం, అక్కడున్నటువంటి సుక్స్ వాళ్ళని ఇతర పరికరాలని ధ్వంసం చేయటం, ఇలా చేస్తూ ఉండేటప్పటికల్లా వాళ్ళల్లో గౌతమ వంశానికి చెందిన వాళ్ళు, భృగు వంశానికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఎంత కాదనుకున్నా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు కనుక నీ బలం నీకు తెలియకుండా పోవుగా అని శాపం పెట్టాడు. ఆ తర్వాతనేమో అతడు ఆంజనేయుడు చాలా ఎంతో అణకువగా ఉంటూ ఉన్నాడు. ఇక వాలి సుగ్రీవులు, వృక్షరజస్సుడు అనేటువంటి వారి కుమారులు వాలి సుగ్రీవులు. తండ్రి చనిపోయిన తర్వాత వాలి రాజయ్యాడు, సుగ్రీవుడేమో యువరాజు అయ్యాడు. సుగ్రీవుడికి ఆంజనేయుడికి చిన్నప్పటి నుంచి కూడా స్నేహం ఉంది. అయితే ఆంజనేయుడికి ఉన్నటువంటి వరాల సంగతి కానీ, ఆంజనేయుడికి ఉన్నటువంటి శాపం సంగతి కానీ సుగ్రీవుడికి తెలియదు. మరి సూర్యుడి దగ్గరేమో అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఆంజనేయుడు. వాలిని ఎందుకు చంపలేదు, వాలి మీద ఎందుకు యుద్ధం చేయలేదు ఆంజనేయుడు అంటే తన బలం తనకు తెలియకపోవటం వల్లనే. అంతేగాని బాగా బలం ఉన్నటువంటి వాడే, వాలి కన్నా కూడా అధికుడైనటువంటి వాడే అని అగస్త్యుడు తెలియజేయటం జరిగింది. ఇక శ్రీరాముడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు అగస్త్యుడు. సరే ఇక మాకు సెలవు ఇప్పించండి అంటే వాళ్ళందరినీ కూడా సత్కరించి పంపించేశాడు. ఆ తర్వాత తన మామగారు అయినటువంటి జనక మహారాజుని, అలాగే భరతుడి యొక్క మేనమామ అయినటువంటి యుధాజిత్తుని, ఇంకా 300 మంది రాజులు పట్టాభిషేకం చూడటానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రకరకాలైనటువంటి కానుకలు ఇచ్చి పంపించారు. సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి వీళ్ళని కూడా వెళ్ళి రాజ్య పరిపాలన చేసుకోండి అని అంటే, నిన్ను వదిలిపెట్టి మాకు వెళ్ళాలనిపించట్లేదని మళ్ళీ కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత ఒక రోజున వాళ్ళందరికీ కూడా వీడ్కోలు పలికాడు, అందరినీ కూడా గౌరవించాడు. ఆంజనేయుడిని దగ్గరికి తీసుకొని గాఢంగా ఆలింగనం చేసుకొని అతడి ఒక రత్నహారాన్ని మెడలో వేశాడు. అందరు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీరాముడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ విధంగా 10,000 సంవత్సరాల రాజ్య పరిపాలన పూర్తి అయిపోయింది. అలా పూర్తి అయిపోయిన తర్వాత ఒక రోజున వనవిహారం చేస్తున్నారు సీతారాముడు. ఆ వనవిహారం చేస్తుంటే సీతాదేవి గర్భచిహ్నాలు ఉన్నాయని తెలుసుకుని రాముడు, నీకేం కోరిక ఉందో చెప్పు అని అడుగుతాడు. అంటే గంగా తీరంలో ఉన్నటువంటి పుణ్యాశ్రమాలను దర్శించాలని, అక్కడున్నటువంటి ఋషి పుంగవులందరినీ కూడా నేను సేవించాలని అనుకుంటున్నాను, ఆ ప్రశాంత వాతావరణంలో ఉంటే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్పింది. సరే ఆ తర్వాత ఒక రోజున సభ తెచ్చి ఉండగా గూఢచారులు అయినటువంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందులో భద్రుడు అనేటువంటి వాడిని ఎక్కడెక్కడ ఏమేమి విన్నావో వాటిని చెప్పమన్నాడు. నగరంలో కానీ పురాల్లో కానీ అలాగనే గ్రామాల్లో కానీ ఏమనుకుంటున్నారు మన పరిపాలన గురించి, నా గురించి, నా సోదరుల గురించి, సీతాదేవి గురించి, కైకేయి మాత గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటే భద్రుడు చెప్పాడు, నీ యొక్క బలపరాక్రమాల గురించి, నీ ధర్మ పరిపాలన గురించి చక్కగా చెప్పుకుంటున్నారు అన్నాడు. ఆ తర్వాత శ్రీరాముడు అన్నాడు, అయ్యా మీరందరూ కూడా నా గురించినటువంటి ప్రశంసలు కాదు, దోషాలు కనుక ఏమైనా ఉంటే వాటిని కూడా చెప్పాలి, మీరేమి భయపడకుండా నిర్భయంగా చెప్పండి అన్నాడు. అప్పుడు భద్రుడు చెబుతున్నాడు, ఓ మహారాజా, సముద్రం మీద సేతువుని నిర్మించడం అనేది దేవతలకి కానీ మానవులకు కానీ గంధర్వులకు కానీ ఎవరికీ సాధ్యం కాదు. అలాంటిది సముద్రం మీద సేతువును నిర్మించుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో చెప్పుకుంటూ ఉన్నారు. ఇక వానర భల్లోత వీరులతో పాటుగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా లంకా నగరం మీద దండెత్తి రావణుణ్ణి సంహరించడం, ఆ లంకా నగరాన్ని ధ్వంసం చేయటం, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని అందరూ చెప్పుకుంటా ఉన్నారు అని. అయితే రావణుని సంహరించిన తర్వాత రోషాన్ని వదిలిపెట్టి సీతాదేవిని స్వీకరించి తన భవనానికి తెచ్చుకున్నాడు శ్రీరాముడు. సీతాదేవితో కూడి సుఖించడానికి రాముని యొక్క మనస్సు ఎలా ఇష్టపడతా ఉన్నది, ఎందుకంటే రావణుడు బలవంతంగా సీతాదేవిని తన అంకాలను చేర్చుకొని లంకా నగరానికి తీసుకెళ్ళాడు. రాక్షస స్త్రీల కాపలాతోటి రహస్యంగా అక్కడ ఉంచాడు. ఎంతో కాలం పొరల పంచన ఉన్నటువంటి తన భార్యని రాముడు ఎందుకు యావగించుకోవటం లేదు? ఇక మనం కూడా మన భార్యల పట్ల ఇలాంటి సహనాన్ని చూపించాలేమో. ఎందుకనంటే రాజుగారు ఎలా నడిస్తే మనం కూడా అలాగనే నడవాలి కదా అని అనుకుంటున్నారు. ఓ రాజా, నగరంలోను సకల జనపదాల్లోనూ ప్రజలు ఇలా అనేక విధాలుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు అన్నాడు ఈ భద్రుడు అనేటువంటి గోడచారి. భద్రుడి మాటలు విన్నటువంటి శ్రీరాముడు ఎంతో కిన్నుడయ్యాడు. అక్కడే సుహృదులైనటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి అన్నాడు. వాళ్ళంతా కూడా ప్రభువుకి నమస్కరించి, స్వామి, భద్రుడు చెప్పిందంతా కూడా వాస్తవమే, ఇందులో ఏ సందేహం లేదు. ప్రజలు సీతాదేవిని గురించి ఇలా అనుకోవటం మేము కూడా విన్నాము అన్నారు ఆ సుహృదులైనటువంటి వాడు. అంటే రాముడికి బాగా దగ్గరైనటువంటి వాడు. శ్రీరాముడు వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. అందరూ చెప్పినటువంటి మాటలు విని సభ సాలించి వెళ్ళిపోయాడు. ఇక్కడే మనకి వాల్మీకి రామాయణానికి మిగిలినటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రచారానికి ఒక తేడా ఉంది. ఏమిటంటే ఎవరో ఒక చాకలివాడు తాగి తన భార్యని అనుమానించి మళ్ళీ నీ భార్యను నువ్వు తీసుకోవయ్యానంటే నేనేం పిచ్చి రావండి కాదు, సంవత్సరం పాటు రాక్షసుడి యొక్క చెరలో ఉన్నటువంటి సీతాదేవిని ఏర్పడడానికి అన్నాడని మనకి కథలు ఉన్నాయి, సినిమాల్లో చూపించారు. కానీ వాల్మీకి రామాయణంలో అసలు చాకలివాడి కథే లేదు. సరే, ఆ తర్వాత శ్రీరాముడు ద్వారపాలకుడిని పిలిచాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నుని నా దగ్గర సమావేశపరచమన్నాడు, తన సన్నిధికి పిలవమన్నాడు. ముందుగా ద్వారపాలకుడు లక్ష్మణుని దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి చెప్పాడు. ఆ తర్వాత భరతుడి దగ్గరికి, ఆ తర్వాత శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు కూడా శ్రీరాముడి దగ్గరికి వచ్చారు. శ్రీరాముని యొక్క ముఖం అంతా రాహుగ్రస్తమైనటువంటి చంద్రబింబంలాగా కనిపిస్తూ ఉంది. ఎంతో విచారవదనంతో ఉన్నాడు. కారణం ఏమిటో తెలియదు. వీళ్ళేమో ఏదన్నా అడగటానికి మాట్లాడటానికి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే శ్రీరాముడి దగ్గర ఎంతో అణకువగా ఉంటారు సోదరులు. అందుకనే ఆత్రుతగా శ్రీరాముడు ఏమి చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో ఉన్నారు. ఏం చెబుతాడు, ఎందుకు పిలిచాడు అని. ఇప్పుడు శ్రీరాముడు వాళ్ళతో చెప్పాడు, సోదరులారా, పౌరుల్లో వ్యాపించి ఉన్నటువంటి లోకాపవాదం గురించి మీకు తెలియజేయాలి. సీతాదేవిని లోకంలో ఉన్నటువంటి నగర ప్రజలు కానీ పౌరులు కానీ జనపదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అనుమానిస్తూ ఉన్నారని గూఢచారులు తెలియజేశారు. లోకాపవాదానికి మించినటువంటి దుఃఖం ఇంకొకటి లేదు, అది భరించడం చాలా కష్టం. అందుకనే లక్ష్మణ, రేపు ప్రాతకాలంలో సుమంతుడు సిద్ధం చేసినటువంటి రథాన్ని ఎక్కి అందులో సీతాదేవిని కూర్చుండబెట్టి ఆమెను కోసల రాజ్యం యొక్క పొలిమేరంలో వదిలిపెట్టారు. గంగానదికి అవతల తమసానది ఉంది. ఆ తమసానది ఒడ్డున మహాత్ముడైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమ సమీపంలో ఒక నిర్జన ప్రదేశంలో ఆమెను వదిలిపెట్టారు. సీతాదేవి విషయంలో ఇంకా నువ్వేం మాట్లాడద్దు అంటే తమ్ములు ఏదో మాట్లాడబోతున్నట్టుగా ఉంటే శ్రీరాముడు అడ్డగించాడు. మీరేం చెప్పొద్దు, నా మాటలకు అడ్డొచ్చినా, నా యొక్క అభీష్టానికి విరుద్ధంగా మీరు ప్రవర్తించినా నా మీద ఆనా అని ఒట్టు పెట్టుకున్నాడు. దాంతో సోదరులు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. లక్ష్మణుడితో చెప్పాడు, ఓ లక్ష్మణ, నీకంత పెద్ద ఇబ్బంది కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఇంతకుముందే సీతాదేవి గంగా తీరంలో ఉన్నటువంటి ఆశ్రమాల్లో కొంతకాలం నివసించాలని, అక్కడున్నటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని సేవించుకోవాలని ఒక కోరిక నా దగ్గర వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ కోరిక ప్రకారం నువ్వు కూడా గంగానదికి ఆవలపక్క వైపున ఉన్నటువంటి తమసా నది ఒడ్డున వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో సీతాదేవిని విడిచిపెట్టురా అన్నాడు. అయితే శ్రీరాముడు ఇలా మాట్లాడేటప్పుడు కన్నీటితోటి ముఖమంతా కూడా తడిసిపోయింది, గొంతు గాద్గదికమైంది, మాటలు మాట్లాడలేకపోతున్నాడు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఈ మాటలు చెప్పి ఇంకా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. లక్ష్మణుడు మారు మాట్లాడకుండా అలాగే వెళ్ళి సీతాదేవికి ఈ ప్రయాణ ఏర్పాట్ల గురించి తెలియజేశాడు. ముని ఆశ్రమాలకి ప్రయాణం గమ్మని చెప్పి ఆమె రథం మీద ఎక్కించుకొని అలా తీసుకొని వెళ్ళాడు. గోమతి నదీ తీరంలో ఒక ఆశ్రమంలో ఆ రాత్రికి విశ్రమించారు. మళ్ళీ మరునాడు ఉదయం అక్కడి నుంచి ప్రయాణం అయ్యారు. అలా బయలుదేరి మధ్యాహ్నానికల్లా గంగానదిని చేరుకున్నారు. పవిత్రమైనటువంటి గంగలో స్నానాధికాలు పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఒక పడవని మాట్లాడుకొని ఆ నావికుడు ఆ పడవని తీసుకొచ్చిన తర్వాత అందులో ఎక్కి అక్కడి నుంచి ప్రయాణం అయ్యారు. గంగానది యొక్క ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. సరే, అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ తమసా నది సమీపంలోకి వచ్చిన తర్వాత రథాన్ని ఆపాడు లక్ష్మణుడు. లక్ష్మణు యొక్క ముఖం చూస్తే మాట్లాడితే దుఃఖం పొంగుకొచ్చేటట్టుగా ఉన్నది, విచారమైనటువంటి వదనంతో ఉన్నాడు. లక్ష్మణుడు ఎప్పుడు అలా ఉండటం సీతాదేవి చూడలా, కానీ ఇప్పుడు అలా ఎందుకున్నాడు అనేటువంటిది అర్థం కావట్లేదు, కారణం తెలియట్లేదు. అందుకే అడిగింది సీతాదేవి. అప్పుడు శ్రీరాముని యొక్క ఆదేశాన్ని తెలియజేశాడు, మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి రమ్మన్నాడు అని చెప్పి కారణం చెప్పడానికి నోట మాట రాక విలవిల్లాడిపోతా ఉన్నాడు. సీతాదేవి అసలు విషయం ఏమిటో చెప్పమని ఒత్తిడి చేసింది. ఎందుకనంటే నేను కోరుకున్నాను ఈ ముని ఆశ్రమాలకు రావాలని, నా కోరిక ప్రకారం ఇక్కడికి పంపించాడు. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయమే కానీ దుఃఖపడాల్సినటువంటిది కాదు. పైగా రెండు రోజుల్లో మళ్ళీ నేను తిరిగి వస్తాను కనుక రాముడైనా నువ్వైనా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇట్లా దుఃఖపడుతున్నావు, కనుక ఏదో ఉంది ఆ విషయాన్ని తెలియజేయమని చెప్పి ఒత్తిడి చేసి అప్పుడు రామాజ్ఞని తెలియజేశాడు లక్ష్మణుడు. అమ్మా జానకి, ఈ విషయమే నాకు చాలా దుఃఖంగా ఉండి నా కన్నుల వెంట అశ్రువులు ధారగా కారిపోతా ఉన్నాయి. వాల్మీకి మహర్షి ఇక్కడే సమీపంలో ఉంది ఆశ్రమం. అగ్నిపునీతమైనటువంటి నీకు సర్వం కూడా శుభం జరుగుతుంది అని భరించలేనటువంటి దుఃఖంతో చెప్పాడు లక్ష్మణుడు. ఆ మాట విని సీతాదేవి మూర్చిపోయింది. ఎందుకంటే ఇది ఊహించినటువంటి మాట కాదు. కొంతసేపటికి తేరుకుంది, లక్ష్మణ, దుఃఖాలు అనుభవించడానికే బ్రహ్మదేవుడు నన్ను సృజించాడేమో. నేను పూర్వజన్మలో ఎవరో దంపతులను విడదీసి ఉంటాను, అందుకనే నాకు ఇలా జరిగింది. ఇంతకు ముందు కూడా శ్రీరాముడితో నాకు వియోగం కలిగింది. సంవత్సరం పాటు శ్రీరాముడికి దూరంగా ఉన్నా, 13 సంవత్సరాలు అరణ్యాల్లో ఉన్నా. అరణ్యాల్లో ఉంటే నాకేమీ బాధ కాదు, కానీ అప్పుడు శ్రీరాముడి యొక్క సమక్షంలో ఉన్నాను కనుక నాకు నగరంలో ఉన్నట్టుగానే ఉంది. కానీ శ్రీరాముడికి దూరంగా ఒక పాటు నేను లంకా నగరంలో ఉన్నా, అప్పుడు అనుభవించే దుఃఖాన్ని మళ్ళీ అటువంటి దుఃఖమే నాకు ఇప్పుడు కలుగుతూ ఉంది. నేను ఇప్పుడు గంగా జలంలో దూకి నా ప్రాణాలు తీసేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ అలా చేస్తే రఘువంశానికి నష్టం కలుగుతుంది. నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నా, వంశాన్ని ఉద్ధరించేటువంటి పుత్రుణ్ణి ప్రసాదించాలి అంటే నేను బ్రతుకొండాలి అని చెప్పి అత్తమామల్ని అడిగినట్లుగా, భర్తకి నమస్కరిస్తున్నట్లుగా, అందరినీ కూడా అడిగినట్లుగా చెప్పమంది. శ్రీరాముడితో నా మాటగా ఇలా చెప్పు, ఓ ప్రభు, సీత పరమ పవిత్రురాలు, ఈ విషయం నీకు కూడా తెలుసు. అయినప్పటికీ ప్రజల్లో అపకీర్తి పాలవుతాను అనేటువంటి భయంతో నన్ను త్యజించి దిక్కులేనటువంటి దాన్ని చేస్తున్నావు. నా సౌశీల్యాన్ని నేనే నిరూపించుకుంటా అని చెప్పమన్నది లక్ష్మణుడితో. ఓ లక్ష్మణ, నేను గర్భవతిని అనేటువంటి విషయం పట్టించుకోకుండా నాకేదో జరుగుతుందని నువ్వు భయపడకుండా నువ్వు ఇప్పుడే తిరిగి వెళ్ళిపో అన్నది. లక్ష్మణుడికి దుఃఖం ఆగటం లేదు, గొంతు పెగలటం లేదు. సీతాదేవికి నమస్కారం చేసి రథాన్ని ఎక్కి తిరిగి ప్రయాణం అయ్యాడు. గంగా తీరంలో నివసించేటువంటి వాల్మీకి ఆశ్రమంలో కొంతమంది ముని బాలకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలా అరణ్యంలోకి వచ్చి సీతాదేవిని చూశారు. ఆమె ఎంతో దుఃఖంతో దిగులుగా ఉన్నట్టుగా కనిపించింది. ఈ విషయాన్ని వాల్మీకి తెలియజేశారు. వాల్మీకి మహర్షి ఆ సీతాదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆమెను చూచి అనేక విధాలుగా ఆమెను ఓదార్చారు. ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్ళారు. అక్కడున్నటువంటి మునిపత్తులందరినీ కూడా రమ్మని వాళ్ళతో విషయం చెప్పాడు. ఈమె జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవి, శ్రీరామచంద్రుని యొక్క భార్య, దశరథ మహారాజు యొక్క కోడలు, నిష్కలంకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆమె, మహాపుణ్యాత్పురాలు. ఈమెని వాత్సల్యంతో చేరదీసి ఈమెకు సేవలు చేయండి, అది మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అని వాళ్ళకి అప్పగించాడు వాల్మీకి మహర్షి సీతాదేవి. ఇక్కడ కూడా వాల్మీకి రామాయణంలో చిన్న తేడా ఏమిటనంటే, సీతాదేవిని రహస్యంగా ఆమె ఎవరో తెలియకుండా తన ఆశ్రమంలో ఉంచినట్లుగా మనకి కొన్ని రామాయణాలు చెప్తాయి. సినిమాలో కూడా అట్లా ఆయన చూపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చక్కగా అన్నీ తెలియజేసి వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వాళ్ళంతా కూడా సీతాదేవిని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు, ఆమె గర్భవతి గనక. తర్వాత కొంతకాలానికి శ్రీరాముని యొక్క ఆదేశం మీద శత్రుఘ్నుడు లవణాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడం కోసం మధురాపురానికి బయలుదేరాడు. మధుపురం అనేటువంటి చోట ఆ రాక్షసుడు అనేకమైనటువంటి ఆగడాలు చేస్తూ ఉన్నాడు. అందుకే అతన్ని సంహరించడానికి శత్రుఘ్నుడిని పంపించాడు. ఆ శత్రుఘ్నుడు దారిలో వాల్మీకి ఆశ్రమంలో ఆ రాత్రి గడిపాడు. ఆ రాత్రే సీతాదేవి కవలల్ని గడది. ఆ వార్తను మునిపత్తులు వాల్మీకి మహర్షికి తెలియజేశారు. వాల్మీకి మహర్షి వచ్చి ఆ పసికొనల్ని చూచాడు. వాళ్ళకి రాక్షస బాధలు, భూత పిశాచాల యొక్క పీడలు కలగకుండా వాళ్ళిద్దరికీ రక్షరేఖలు కట్టాడు. ఆ ఇద్దరిలో ముందు పుట్టినటువంటి వాడి కుశుడని, తర్వాత పుట్టినటువంటి వాడికి లౌడని పేర్లు పెట్టి ఈ కుశలములు అనేటువంటి పేరుతో వీళ్ళిద్దరు కూడా లోకంలో ప్రసిద్ధులవుతారు అని తెలియజేశాడు. ఈ విషయాలన్నీ కూడా శత్రుఘ్నుడు విన్నాడు. కానీ సీతాదేవిని చూచేటువంటి ధైర్యం మాత్రం లేదు. ఎందుకంటే శ్రీరాముడి యొక్క అనుమతి లేదు. అందుకనే అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తెల్లవారుగానే వాల్మీకి మహర్షి యొక్క ఆశీస్సును తెలుసుకొని ఆ మధుపురానికి బయలుదేరాడు శత్రుఘ్నుడు. ఆ తర్వాత శత్రుఘ్నుడు అక్కడ లవణాసురుడిని సంహరించాడు. 12 సంవత్సరాలు ఆ రాజ్యంలో ఉన్నాడు, అంటే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. 12 ఏళ్ళ తర్వాత అయోధ్యకు బయలుదేరాడు శత్రుఘ్నుడు. మళ్ళీ వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు, మహర్షికి నమస్కరించాడు, ఆ రాత్రికి అక్కడ విశ్రమించాడు. అక్కడే మరొక కుటీరంలో, అంటే శత్రుఘ్నుడు ఉన్నటువంటి కుటీరానికి పక్కన ఉన్నటువంటి కుటీరంలో ఈ లవకుశులు రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నారు. లయబద్ధంగా, మధురంగా, అద్భుతంగా, అన్ని సత్యాలు మాత్రమే, అంటే ఇంతకుముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా సత్యంగా ఉండేటట్లుగా వాళ్ళు గానం చేస్తూ ఉంటే శ్రోతలంతా కూడా తన్మయులైపోతూ ఉన్నారు. అదంతా ఆలకించాడు శత్రుఘ్నుడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్ల. ఎందుకనంటే జరిగింది జరిగినట్టుగా ఈ గాథ మొత్తాన్ని కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ రామాయణ గాన విశేషాలతోటి వాటిని తలుచుకుంటూ ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క పుట్టుక, వాళ్ళు పెరగటము, అన్ని విషయాలు కూడా తలుచుకుంటూ ఒక్క క్షణంలాగా గడిచిపోయింది రాత్రి మొత్తం కూడా శత్రుఘ్నుడి. తెల్లవారిన తర్వాత మహర్షి యొక్క ఆశీస్సులు తీసుకొని శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క దర్శనానికి త్వరపడుతూ అయోధ్యకు బయలుదేరాడు. ఇక సీతా వియోగంతో రాముడు ఎలా ఉన్నాడు, ఆ తర్వాత ఏం చేశాడు, ఆ తర్వాత జరిగినటువంటి కథ ఏమిటో మనం రేపు చెప్తాం.